మిత్రులారా, శుభోదయం. కార్తీక మాసం మొదలై ఈవేళ 10వ రోజు. మనం ఈ 9 రోజులుగా మొదట శివ సంకల్ప సూక్తం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వరుసగా 8 రోజుల పాటు పాల్కురికి సోమన రాసినటువంటి బసవ పురాణంలోని శివభక్తుల కథలు, ముఖ్యంగా ముగ్ధ భక్తుల కథల గురించి మాట్లాడుకున్నాం. అలానే బసవన భక్తి గురించి సోమన ఏ విధంగా వర్ణించాడో, ఆ భక్తిని ఏ విధంగా మన ముందు ప్రతిపాదిస్తున్నాడో, ఆ వ్యక్తిత్వాన్ని, అది కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. బసవన్న జ్ఞానభక్తి, బసవన్నది శాంతభక్తి, బసవన్న ఒక నిండిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వీటన్నిటితో పాటు ఆయన గురువు చెప్పిన మాట శిరోధార్యంగా భావించాడు, అలా పెద్దలు చెప్పిన ఒక మాటని పరిపూర్ణంగా విశ్వసించడం ముగ్ధ భక్తి లక్షణం అని కూడా నేను చెప్పాను. నేను మన ఆధునిక కాలంలో మనకు ఒక మాట ఏం చెప్తూ వచ్చారంటే, ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని మీరు గుడ్డిగా నమ్మకండి, ఫలానా గ్రంథంలో ఉందనో లేదా ఫలానా వాళ్ళు చెప్పారనో దాన్ని మీరు గుడ్డిగా పాటించకండి, ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నించండి, మీకై మీరు తెలుసుకోండి అని చెప్పటం అనేది ఆధునిక యుగం తాలూకు లక్షణంగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ప్రశ్నించడం, దేన్ని కూడా నమ్మకపోవడం, దేని పట్ల కూడా అచంచలమైనటువంటి నమ్మకం లేకపోవడం, ఇది ఆధునిక యుగం తాలూకు లక్షణం. అందుకనే త్రిపురనేని గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర నవల రాసిన తర్వాత ఆయన దాన్ని వాళ్ళ నాన్నగారికి, త్రిపురనేని రామస్వామి గారికి అంకితం ఇచ్చాడు. ఇస్తూ ఆ మొదటి పేజీలో ఏం రాశాడంటే, ఎందుకు అన్న ప్రశ్న నేర్పిన నాన్నగారికి అని రాశాడు ఆయన. దాని మీద సుదర్శన్ గారు చాలా చక్కటి విమర్శ రాశారు. ఆయన ఏమన్నారంటే, ఆ ఎందుకు అన్న ప్రశ్న ఏ విధంగా గోపీచంద్ని ఆయనకి ఒక నిలబడ్డానికి ఎంత నేల లేకుండా చేసిందో, ఎట్లా ఆ ప్రశ్న వల్ల ఆయన ఊగిపోయాడో, చెలించిపోయాడో, నిలబడలేకపోయాడో, అదంతా కూడా చెప్తూ, అంటే గోపీచంద్ సాహిత్యం అంతా కూడా చివరిదాకా ఒక నమ్మకం కోసం వెతుక్కునే అన్వేషణగా సాగిందనమాట. అందుకే సుదర్శన్ గారు ఏమన్నారంటే, ఆ నవల అంకితం ఇవ్వడం ద్వారా ఆయన వాళ్ళ నాన్నకు నమస్కారం పెట్టి ముందుకెళ్ళిపోయాడు అని రాశారు ఆయన. ఆధునిక మానవుడి తాలూకు సమస్య, అందుకనే బైరాగి నూతిలో గొంతుకులు కావ్యంకి రాసిన ముందు మాటలు ఏం రాశాడంటే, ఆధునిక మానవుడు ప్రధానంగా సంశయగ్రస్తుడు, అతనికి దీని పట్ల నమ్మకం కుదరదు. ఇక నమ్మద్దు అనే ఆధునిక యుగ ధర్మం ఏమిటంటే, నమ్మద్దు, దేని నమ్మకండి, ఎవరు మీకు చెప్పారు, ఫలానా వాళ్ళు చెప్పారనో, ఫలానా పుస్తకంలో రాసిందనో నమ్మకండి, మీకే మీరు ప్రశ్నించుకుని తేల్చుకోండి అనడం ఆధునిక తాలూకు లక్షణంగా మనం భావిస్తూ వచ్చాం. కానీ చాలా మీరు ఎవరు ఏం చెప్పినా నమ్మకండి అనే మాట కూడా ఒక మాటే కదా. మనం ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని నమ్మకంగా ఉన్నప్పుడు అది కూడా ఎవరైనా ఒకళ్ళు చెప్తే దాన్ని నమ్మటం ఎంతో, ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మకంగా ఉండండి అని చెప్పడం కూడా అంతే, సమానమే. అది కూడా ఒక మాటను మనం నమ్మడమే అవుతుంది. అది ఆశ్చర్యం. అంటే మనం ఒకడు చెప్పిన మాట నమ్మకండి అని ఎవరన్నా మనకు చెప్తూ ఉంటే ఆ మాటను నమ్మడం కూడా ఒక మాట నమ్మడంగానే అవుతుంది కదా. ఆ మాట మాత్రం ఎందుకు నమ్మాలి? అది కూడా మనకై మనం తేల్చుకోవాలి కదా. ఫలానా వాళ్ళు నమ్మొద్దన్నారు, లేదా ఎవరు చెప్పినా దాన్ని గుడ్డిగా పాటించొద్దన్నారు అనే మాటను కూడా మనకై మనం వెతుక్కుని దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకుని, ఇంటరాగేట్ చేసుకుని నిగ్గు తేల్చుకోవాల్సిన విషయమే కదా. ఇట్లాంటి మాటల్లో వచ్చిన సమస్య ఏంటంటే, ఇవి సూక్ష్మ భేదాలని మరుగున పరుస్తాయి. ప్రతి విషయంలో కూడా కొన్ని సూక్ష్మ భేదాలు ఉంటాయి. ఉదాహరణకి, ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మకండి, ఆ మాటను మీరు గుడ్డిగా నమ్మకండి అని చెప్తున్నప్పుడు, ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మకండి అన్న దాంట్లో కొంతమంది, ఉదాహరణకి నీ శ్రేయోభిలాషి ఉంటాడు, నీ తండ్రే ఉన్నాడనుకో, నీ గురువే ఉన్నాడనుకో, వాళ్ళని శ్రేయోభిలాషులు అనుకో, నీకు ఇంకా పూర్తిగా నీకై నీకు యుక్త విచక్షణ పూర్తిగా కలగలేదనుకో, వాళ్ళు చెప్తున్న మాటను నమ్మకంగా ఉండడం సమంజసం కాదు కదా. నమ్మవలసి ఉంటుంది. నీకై నువ్వు నిర్ణయాలు తీసుకునేటంత వరకు నువ్వు వాళ్ళ మాట నమ్మవలసి ఉంటుంది. కానీ మన చిన్నప్పుడే వాళ్ళ మాట నమ్మకుండా ఉండే మనస్థితిని మనకి ఈ మాటలు అలవాటు చేసాయన్నమాట. సరే, నువ్వు ఎవరి మాట నమ్మకు, కానీ నీ అంతర్వాణి మాట అనేది ఒకటి ఉంటుంది కదా. చిట్ట చివరికి నువ్వు నీ అంతర్వాణి చెప్పిన మాట ప్రకారమే నడవలసి ఉంటుంది కదా. నువ్వు ఎవరి మాట వినవద్దు అనే మాట వల్ల చివరికి ఏమవుతుందంటే నువ్వు నీ అంతర్వాణి మాట కూడా వినే స్థితికి చేరుకుంటావు. అందుకని ముగ్ధ భక్తులు తాలూకు కథలు 21వ శతాబ్దంలో ఎందుకు అవసరమంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళ మాట నమ్మారు, నమ్మినందువల్ల నమ్మి చెడినవారు లేరు. ఎవరో ఒకరి మాట, గురువో తండ్రో ఒక పౌరాణికుడో లేదా ఒక రచయితనో కవినో ఎవరో ఒకడు ఒక మాట చెప్తే ఆ ఒక్క మాటనే, అందుకనే వివేకానందుడు ఒక మాట అన్నాడు, ఒక్క మాట తీసుకో, ఒక్క ఆలోచన తీసుకో, దాన్ని జీవితంగా మార్చుకో అన్నాడు ఆయన. ఒక్క మాట చాలు, ఒక్క ఆలోచన చాలు, నువ్వు నిజంగా దానికి నిష్కల్మషంగా పరిపూర్ణంగా నిన్ను నువ్వు దానికి అర్పించుకోగలిగితే ఒక్క మాట చాలు నీ జీవితానికి ఒక సాధక తీసుకురావడానికి. అది అక్కడ మనం గమనించవలసిన విషయం అన్నమాట. బసవన్న తను ఒక్క మాట నమ్మాడు, తన గురువు చెప్పిన మాట నమ్మాడు, తూచా తప్పకుండా దాన్ని పాటించాలనుకున్నాడు. అది నాకు ఈ మొత్తం ఈ బసవ పురాణం అంతట్లోనూ చాలా ప్రగాఢంగా కనిపిస్తున్న విషయం. ఇక బసవన తాలూకు వచనాలన్నింటిలో కూడా చాలా బలంగా కనిపిస్తున్న విషయం అది. ఎందుకంటే బైరాగి, వీళ్ళంతా కూడా ఆధునిక కవిత్వంలో బైరాగి, ఆయన ఈ హేతువాద నేపథ్యంలో ఆ పాదులో పుట్టి పెరిగినవాడు. చివరికి ఆయన ఏం రాశాడు, నాకు కొంచెం నమ్మకం ఇవ్వండి అని రాశాడు. ఆయన కొద్ది నమ్మకం కాళ్ళు నేల, ఎందుకనే ఒక మాట చెప్తారు కదా ఆర్కిమిడిస్ తులాదండం గురించి చెప్తూ, నాకు ఎక్కడైనా ఒకవేళ ఇంత భూమికి ఆవల నిలబడ్డానికి చోటు ఇచ్చినట్లయితే నేను ఒక తులాదండంతో ఈ భూమిని లేపుతానని ఆర్కిమిడిస్ అన్నాడు అని చెప్తారు. ఆ భూమికి ఆవల నిలబడగలిగే ఒక చోటు మనకుంటే మనం దేన్నైనా కొండల్ని పిండి చేయవచ్చు, మనం భూమి ఆకాశాల్ని మనం పక్కకి జరపవచ్చు. మనం ఆ నిలబడ్డానికి ఒక ఇంత చోటు కావాలి. ఆ నిలబడ్డానికి ఒక ఇంత చోటు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా చెప్పిన మాట, నీ శ్రేయస్సు కోరి చెప్పిన మాట అదైనా నమ్మాలి నువ్వు, లేదా నీ అంతర్వాణి ప్రబోధాన్నైనా నమ్మాలి. గాంధీగారే ఉన్నారనుకోండి, ఆయన జీవితం అంతా కూడా తన అంతర్వాణి ప్రబోధాన్ని వినడమే నేర్చుకున్నాడు. ఆయన తన అంతరంగ సంకేతానికి అనుగుణంగా నడుచుకోవడం నేర్చుకున్నాడు. ఆయన యేసుక్రీస్తున్నాడు అనుకోండి, ఆయన తన తండ్రి తనతో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. ఆయన తన తండ్రి చెప్పిన మాటను వినడం, తన తండ్రి మాటకు అనుగుణంగా జీవించడం కోసమే చిట్ట చివరి దాకా, చిట్ట చివర గెస్తమనే తోటలో ఆయన్ని బంధించడానికి వచ్చినప్పుడు, బంధించడానికి రాబోతుండగా ఆ తోటలో ఆయన ఒక్కడూ ప్రార్థిస్తూ కూడా భగవంతుడిని, తన తండ్రిని ఏం కోరుకున్నాడంటే ఈ పానపాత్ర వీలైతే నా పక్క నుంచి తప్పించు అన్నాడు. లేదు, ఇదే నీ అభిమతమైతే, నేను ఈ విషపాత్ర నేను సేవించడమే నీ అభిమతమైతే తప్పకుండా సేవిస్తానన్నాడు. ఆయన ఎవరో ఒకళ్ళని, ఒక్కళ్ళు నమ్మండి, లేదు నీ అంతరాత్మన నమ్ము. గాంధీగారు చిట్ట చివరి దాకా తన అంతరాత్మను నమ్మడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన అయితే నీ లోపల వినిపించే మాట, నీ అంతరంగంలోంచి వినబడుతుందన్న మాట నీ మాట అనటానికి, అది నీ మాట కాదు, మరొకరు ఎవరో, నీలో కూడా ఇద్దరుంటారు, మనలో కూడా ఇద్దరుంటారు. ఆ రెండో మనిషి మనం భ్రమ పెడుతున్నాడేమో, ఆ రెండో మనిషి మనని మోసగిస్తున్నాడేమో ఎలా తెలుసుకోవటం? దానికి సాధకులు లేదా ప్రవక్తలు లేదా గురువులు చాలా ఉపాయాలు చెప్పారు. మొదటిది, రెండు ఉపాయాలు, ఒకటి ఏంటంటే గాంధీగారి ఉదాహరణ తీసుకుందాం. ఆయన ఏమన్నారంటే సత్యం అంటే ఆయన దృష్టిలో అంతర్వాణి, తన అంతర్వాణి ఏం చెప్పిందో అది సత్యం ఆయనకి. అయితే ప్రతి ఒక్కళ్ళ అంతర్వాణి కూడా వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటుంది కదా, అప్పుడు ఈ ప్రపంచం అంతా అసంఖ్యాక సత్యాలు ఉంటాయి కదా, ఉండవచ్చు. కానీ ఆయన ఏమన్నాడంటే ఏ సత్యమైతే అహింసాముఖంలో గోచరిస్తుందో అది మాత్రమే సత్యం అని అన్నాడు ఆయన. అంటే నీ అంతర్వాణి చెప్పేదే కానీ అది అహింసాత్మకమైతేనే సత్యం అని అన్నాడు ఆయన. ఫలానా వాడిని నువ్వు నిందించు, ఫలానా వాడిని నువ్వు హింసించు, ఫలానా వాడిని నువ్వు నిర్మూలించు అని చెప్తే దాన్ని ఆయన సత్యంగా భావిస్తానని అనలేదు ఆయన. ఫలానా వాడిని నువ్వు సహించు, ఫలానా వాడిని నువ్వు ప్రేమించు, ఫలానా వాడిని నీ ఫలానా వాడితో కలిసి నువ్వు జీవించడానికి ప్రయత్నించు అని చెప్పింది అనుకోండి, దాన్ని ఆయన సత్యంగా భావించాడు ఆయన. అలా ఒక ప్రమాణం పెట్టుకున్నాడు ఆయన అంతర్వాణి. కానీ ఆ అంతర్వాణి ఒక షరతులు వర్తిస్తాయి అంతర్వాణికి. ఆ షరతు ఏమిటంటే ఆ వినబడే మాట అహింసాయుతమైన మాట అయ్యి ఉండాలి. ఇగ్నేషియస్ లయోలా క్రైస్తవ సాధువు, ఆయన చెప్పిన మాట ఒకటి కూడా నాకు చాలా బాగా నన్ను ఒక దారి దీపంగా ఉంది. ఆయన అన్న మాట ఏమిటంటే, ఏ నీ మనసులో నీకు చెప్తున్న అంతర్వాణి చెప్తున్న మాట అంతర్వాణి మాట అవునా కాదా అని విచారించుకోవడానికి ఒక్కటే సూత్రం, అదేమిటంటే ఏ మాట నీకు చేదుగా ఉంటుందో, ఏ మాట పాటించడానికి నీ మనసు ఒక పట్టాన ఇష్టపడదో దాన్ని నువ్వు అంతర్వాణి ప్రబోధంగా భావించో అన్నాడు ఆయన. తెల్లవారుజాము నిద్రలే అన్నప్పుడు నిద్రలే అని చెప్తున్నది అది మనం పాటించడానికి కొద్దిగా మనకి కష్టంగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, లేవబుద్ధి కాదు. కొద్దిసేపు పడుకో అని మనసు చెప్పింది అనుకో నిద్రపోవాలనిపిస్తుంది. ఈ రెండవది అంతర్వాణి మాట కాదు అంటానికి గుర్తు ఏమిటంటే అది నీకు సుఖంగా సౌకర్యంగా అనిపిస్తుంది కాబట్టి అది అంతర్వాణి వాక్యం కాదు. ఏదైతే నిన్ను నీకు వినటానికి దాన్ని వింటూనే నీకు అన్పాలటబుల్ అంటామే ఇంగ్లీష్లో, దాన్ని మనం స్వీకరించడానికి అంత సంసిద్ధంగా ఉండమో, ఏది మనకి చేదుగా ఉంటుందో, ఏది మనని మొదట దాని తాలూకు రుచి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందో అది అంతర్వాణి ప్రబోధంగా గుర్తించు అని. ఇట్లా సాధకులు, ఋషులు, యోగులు వాళ్ళ జీవితం అంతా కూడా ఒక వాక్యం, తమ ఆత్మ చెప్పే వాక్యం వినడానికి ప్రయత్నం చేశారు. దానికోసం వాళ్ళు ఆ ప్రయత్నంలో మనకు చాలా పాఠాలు వదిలిపెట్టారు. బసవన్న తన గురువు చెప్పిన మాటల్ని అనుసరించడం కోసం, ఆ మాటల్నే పాటించడం కోసం ఆయన జీవితం అంతా కూడా అంతా నేను చెప్పాను కదా, 37 ఏళ్ళు, మహా అయితే 40 ఏళ్ళు జీవించి ఉంటాడు ఆయన. అది ఆయన గురువు చెప్పిన మాట ఆయన జీవితంలోనూ, ఆయన పనిచేస్తున్న రాజు కొలువులోనూ, సమాజంలోనూ కూడా చాలా కల్లోలం తీసుకువచ్చింది. కానీ ఆ కల్లోలం వాళ్ళు ఏదైతే కల్లోలంలో ఆ బసవన్న తాలూకు ఆ నమ్మకాలు ఎటువంటి కల్లోలాన్ని సృష్టించాయో, కానీ ఆ కల్లోలమే ఈనాటికి కూడా 800 ఏళ్ల తర్వాత కూడా ఒక దీపంగా, ఒక వెలుగుగా, ఒక శుభ్రమైనటువంటి పథంగా మన ముందు కనబడుతూ ఉంది. ఆ కల్లోలమే కలగకపోయి ఉంటే మనం అదే గతానుగతికమైనటువంటి, అదే స్తరాలతో కూడిన ఒక స్ట్రాటిఫైడ్ సొసైటీగానే, ఒక మూఢవి సమాజంగానే మనం జీవిస్తూ ఉండేవాళ్ళం. మనిషిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం ఎప్పటికీ ఆవిష్కరించుకోగలిగి ఉండేవాళ్ళం కాము. అటు ఒక మనిషి తన గురువు చెప్పిన మాటల్ని పరిపూర్ణంగా విశ్వసించి ఆ మాటలే తన తాలూకు మేనిఫెస్టోగా అతను జీవించడం మొదలుపెట్టిన తర్వాత దాని తాలూకు ఫలితం అతను ఒక్కడికే ఉండదు, సమస్త ప్రపంచానికి దాని ఫలాలు అందుతాయనడానికి బసవన్న జీవితమే ఉదాహరణ. మన మధ్యయుగాల్లో భక్తి సాహిత్యం ఎటువంటి అపారమైనటువంటి మార్పుని భారతీయ సమాజంలో తీసుకువచ్చిందో, మనుషుల జీవితాల్లోనూ సామాజిక జీవితంలో కూడా ఎటువంటి మార్పు తీసుకువచ్చిందో, మళ్ళా అటువంటి మార్పు ఆధునిక యుగంలో మనకు కనిపిస్తుంది భారతదేశంలో. అప్పుడు భక్తి సాహిత్యంతో సమానమైన సాహిత్యం ఇప్పుడు ఏమిటంటే సామాజిక స్పృహతో కూడినటువంటి సాహిత్యానికి అటువంటి స్థానం ఉందని చెప్పవచ్చు. ఆ రోజు భక్తి సాహిత్యకారులు, భక్తి కవులు, రచయితలు సమాజాన్ని మేల్కొల్పినట్లే ఈరోజు సమాజ స్పృహతో రాసినటువంటి రచయితలు, కవులు సమాజాన్ని అట్లా మేల్కొల్పుతున్నారు. ఆ తర్వాత అంత ఉత్తుంగ తరంగం, భక్తి సాహిత్యం తర్వాత అంత ఉత్తుంగ తరంగం మన సమాజంలో సంభవించింది సామాజిక స్పృహతో కూడుకున్న సాహిత్యం. కానీ భక్తి సాహిత్యంతో పోల్చినట్లయితే సామాజిక స్పృహతో రాస్తున్న సాహిత్యానికి ఇంకా పరిణతి రావలసి ఉంది, ఇంకా కఠోర సాధన సామాజిక స్పృహ సాహిత్యం చేయవలసి ఉంటుంది. ఈ సామాజిక స్పృహ సాహిత్యాలు అవి వాస్తవికవాద సాహిత్యాలు కానివ్వండి, అభ్యుదయవాద సాహిత్యాలు కానివ్వండి, విప్లవవాద సాహిత్యాలు కానివ్వండి, లేదా ఈనాడు వస్తున్నటువంటి అనేక ఐడెంటిటీస్తో సంబంధించినటువంటి సాహిత్యాలు కానివ్వండి, ఏమైనా కూడా వీటికి భక్తి సాహిత్యానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా నాకు కనబడుతుంది ఏంటంటే, భక్తి సాహిత్యం మనిషి ప్రధానంగా ఉంటుంది. మనిషిని ప్రేమించవలసి వచ్చినప్పుడు ఆ మనిషి వాళ్ళు ఏవో కొన్ని గుర్తులు పెట్టుకున్నారు. ఉదాహరణకి బసవన్ ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి శివభక్తి అయితే చాలు, ఇంకా అతను మరేది పట్టదు. లేదు ఒక తుకారం ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి విఠలుడు భక్తుడు అయితే చాలు, అతనికి విఠలుడు తప్ప మరేమీ పట్టలేదు అతనికి. అదే అన్నమయ్య ఉన్నాడు అనుకోండి, శ్రీ వెంకటేశ్వరుడి కైంకర్యం చేయగలిగితే చాలు, తక్కిందేదని ముఖ్యం కాదు. ఒక్కటి ఆ ఒక్కదాన్ని మాత్రం వాళ్ళు పరిపూర్ణంగా పట్టుకున్నారు. ఆధునిక సామాజిక సాహిత్యంలో సమస్య ఏంటంటే ఒక్కటి పట్టుకుని ఉన్నట్టుగా కనబడతారు, కానీ ఆ ఒక్కదాని పట్ల ఆ పరిపూర్ణమైన మనోలగ్నత మనకు కనబడదు. వాళ్ళు దానికే తమ మనో బుద్ధి అహంకారాలన్నీ సమర్పించినటువంటి అంకిత భావం, భక్తి కవుల్లో కనబడే అంకిత భావం ఇంకా మన ఆధునిక సామాజిక స్పృహ రచయితల్లో కనబడవలసి ఉంది. వీళ్ళు చాలా దూరం, ఇంకా చాలా దూరం ప్రయాణించాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక్కొక్క ఎడంగా నిలబడి చూస్తున్నప్పుడు భక్తి కవుల్ని చూస్తున్నాను, నా సమకాలిక లేదా నా ముందు నడిచినటువంటి ఆధునిక కవుల్ని రచయితల్ని చూస్తున్నాను నేను. వీళ్ళు ఆ భక్తి కవుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. భక్తి కవులు అనగానే వీళ్ళేదో దేవుడి గురించి ఆధునిక సాహిత్యానికి ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే అది మొట్టమొదట దేవుణ్ణి తన మన మధ్య నుంచి పక్కకి నెట్టేసింది. మంచిది, దేవుడు అంటే ఒక విగ్రహంగా దేవుడు అనుకుంటే ఆ విగ్రహాన్ని పక్కకి నెట్టడంలో ఏమి సమస్య ఏమీ లేదు. దేవుడు అంటే ఏదో 10 మందిని కలిపి 20 మందిని దూరంగా పెట్టేవాడు అనుకుంటే ఆ దేవుడిని కూడా దూరంగా పెట్టవచ్చు. కానీ దేవుడు అంటే నీలో ఉన్నటువంటి విశ్వమానవుడు అని గాను మర్చిపోతే, లేదా అటువంటి దేవుణ్ణి నువ్వు ఆవిష్కరించకపోతే నువ్వు రచయితగా కవిగా దేవుణ్ణి పక్కన పెట్టినందువల్ల నష్టమైపోతావు తప్ప ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు దేవుణ్ణి పోగొట్టుకున్న దేవుణ్ణి వదులుకున్నందువల్ల నువ్వు ఏం చేయాలా, దేవుడికన్నా అధికుడు కాగలగాలి. నువ్వు దేవుడికన్నా అధికుడు కాగలగాలి, లేదా నువ్వు ఏ మనిషి కోసం నువ్వు మాట్లాడుతున్నావో ఆ మనిషినైనా దేవుడికన్నా అధికుడిని చేయగలగాలి, లేదు మీరిద్దరూ కలిసి దేవుడికన్నా మిన్ననైనటువంటి ఒక మానవ అనుబంధాన్నైనా నెలకొల్పగలగాలి. ఇవేమీ చేయలేనప్పుడు దేవుణ్ణి పక్కకి నెట్టి నువ్వు చేసింది ఏమిటయ్యా అంటే దెయ్యాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం తప్ప మరేమి లేదనిపిస్తుంది. బసవన్న తాలూకు కవిత్వం చదువుతున్నప్పుడు, లేదా భక్తి కవుల తాలూకు ఏ భక్తి కవిత, ముందే చెప్పాను కదా నాకు భక్తి కవుల తాలూకు కవిత్వాలు చదువుతున్నప్పుడు అక్కడ వాళ్ళు శివభక్తుల, రామభక్తుల, యేసు భక్తుల, అల్లా భక్తుల, ఇది నా వాళ్ళు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో ఆ దేవుడి తాలూకు నామ రూపాలతో నాకు సంబంధం లేదు. నేను చూసేదల్లా ఏమిటంటే ఆ దేవుడు వాళ్ళల్లో ఉన్నటువంటి అసీమితమైనటువంటి అపారమైనటువంటి ఆ ప్రేమే, ఆ ప్రేమని, ఆ దయాగుణాన్ని, ఆ సౌభ్రాతృత్వాన్ని మేల్కొలుపుతున్నాడా లేదా. ఆ దేవుడి పేరు చెప్పి వాడు మరింత ఉన్నత మానవులుగా రూపొందుతున్నారా లేదా. అట్లా రూపొందుతున్నట్లయితే వాళ్ళ సన్నిధిలో కూర్చుంటే చాలు మనకు కూడా ఒక మెలకువ, మనకు కూడా ఒక వికాసం కలుగుతుంది. జలాలుద్దీన్ రూమీ ఏం చేశాడు ఆయన జీవితం అంతా కూడా? ఆయన జీవితం అంతా కూడా ఒక్క మనిషి కోసం వెతుక్కున్నాడు. ఒక్క మనిషి షామ్స్ తబ్రీజీ అనే ఒక్క మానవుణ్ణి చూడగానే అతడికి ఆ మానవుడి వదనంలో, ఆ మానవుడి వదనం ఒక దర్పణంగా, ఆ మానవుడి వదనంలో అతడు భగవంతుని చూడగలిగాడు, ఆయన సర్వేశ్వరుని చూడగలిగాడు. ఆయన చివరిదాకా తబ్రీజీ అనే ఒక్క స్నేహితుడి కోసం ఆయన కవిత్వం చెప్పాడు. ఒక దశకి వెళ్ళి ఏ దశకి వెళ్ళాడంటే ఆయన చివరికి తను రాసిన కవితలకి తబ్రీజీ సంతకం పెట్టడం మొదలుపెట్టాడు. ఆయన తన రూమ్ అయిన సంతకం పెట్టడం మానేసి తబ్రీజీ సంతకం మొదలుపెట్టాడు. అంతగా తదేకంగా, అంతగా మమేకం కాగలిగాడు తన స్నేహితుడితో. ఒక్క మనిషి నువ్వు జీవితంలో, మన రచయితలు కవుల్లో సాధారణంగా వీళ్ళు మొత్తం ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాం, మొత్తం మానవ సంఘాన్ని ప్రేమిస్తున్నాం, వాళ్ళని ప్రేమిస్తున్నాం, వీళ్ళని ప్రేమిస్తున్నాం చెప్తారు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఒక్క మనిషిని ప్రేమించే చాలు. ఆ ఒక్క మనిషే సమస్తంగా నువ్వు జీవించగలిగితే, ఆ ఒక్క మనిషి ఎదట నువ్వు నీ మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని పక్కకి పెట్టగలిగితే చాలు నాకు. నేను నీ బానిసని చెప్పగలను. ఆయన బసవన్న ఏ మాటలు చెప్పాడో అదే మాట నేను కూడా చెప్తాను. నేను ఆయన అటువంటి మనిషి ఎవరైనా ఉంటే ఆ మనిషి ఇంట్లో ఊడిగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అట్లాంటి ఒక మనిషి కోసం వెతుక్కుంటూ ఉన్నాను. నేను బసవన్న, రూమి, త్యాగరాజస్వామి ఇట్లాంటి వాళ్ళ సాహిత్యాలు, కవిత్వాలు చదువుతున్నప్పుడు, వాళ్ళ గీతాలు వింటున్నప్పుడు, వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నాలో గొప్ప ప్రశాంతి, నాకు నా హృదయంలో ఒక ఆకాశం విప్పారినట్లుగా ఉంటుంది. నా మొత్తం మనసంతా కూడా ఒక పొద్దున్నే కొలంలో వికసించిన పద్మంలాగా ఒక గొప్ప సుగంధాన్ని, కాంతిని నింపుకుని మరీ కనిపిస్తుంది నాకు. నేను విప్పారుతాను అన్నమాట వాళ్ళ సన్నిధిలో. అట్లాంటి అది నా ముందు ఏమిటంటే వాళ్ళు నన్ను మేల్కొలుపుతున్నారు. నాలో ఉండేటటువంటి 7 పద్మాలు మేల్కొంటాయి. అసలు నేనే ఒక పద్మాల అడవిగా మారిపోతాను నేను వాళ్ళ సమక్షంలో. అందుకే భక్తి కవులు ఎందుకు ప్రేమిస్తానంటే వాళ్ళు నన్ను నాలాంటి ఒక మామూలు మనిషిని, మట్టిని వాడు బంగారంగా మారుస్తారు. వాళ్ళ సన్నిధిలో వాళ్ళ కవిత్వం చదువుతున్నసేపు నేను ఒక మా మాస్టారు, ఆయన చాలా చిన్నప్పుడు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారితో పరిచయం అయింది. విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆయన ఎప్పుడైనా వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వాళ్ళ సాహిత్యం గురించి, సత్యనారాయణ గారి తన కవిత్వం గురించి మా మాస్టర్ ఆయనతో మాట్లాడుతుండేవారన్నమాట. చాలా కాలం అయిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారట మా మాస్టర్తో, శర్భయ్య నువ్వు ఉంటే, నువ్వు నా ఎదురుగుండా ఉంటే, నువ్వు నాతో మాట్లాడుతుంటే నేను కాళిదాసు భవభూతి లాంటి కవిని అనిపిస్తుందయ్యా, అదే నువ్వు నా పక్కకి వెళ్ళిపోతే నేను మళ్ళీ చాలా మామూలు మనిషిని అనిపిస్తుంది అయ్యా అని చెప్పి ఆయన మా మాస్టర్ దీనికి ఉదాహరణగా చెప్పేవారంటే కవికి సహృదయుడికి మధ్య ఉండే అనుబంధానికి దీని ఉదాహరణగా చెప్పేవారు. సహృదయ సన్నిధిలో కవి సర్వశక్తిమంతుడిగా ఉంటాడు, భగవత్ సమానుడిగా ఉంటాడు. సహృదయుడు పక్కకి వెళ్ళిపోతే కవి చాలా సాధారణ మానవుడిగా ఉంటాడని. నేనేం చెప్తానంటే ఒక భక్తుడికి భక్త కవికి, లేదా ఒక సాధారణమైన మానవుడికి భక్త కవికి మధ్య ఉండే అనుబంధంగా నేను దీన్ని మార్చి చెప్పగలుగుతాను. నేను భక్తుడు భగవంతుడి సన్నిధిలో తన్నట్లా భావించుకున్నాడు. బసవన్న వచనాలన్నింటిలో కూడా ఆయన పదే పదే ఆయన శివుడి గురించి కాదు, శివ భక్తులు, శివ శరణుల గురించి అట్లా మాట్లాడాడు ఆయన. ఆ శివశరణుడి సన్నిధిలో తాను చాలా వికసిస్తానని, తనలోని సమస్త శక్తులు అక్కడ విప్పారుతాయని, శివశరణుడి సన్నిధి కాకపోతే తాను చాలా మామూలు మానవుడని, మామూలు మానవుడి కన్నా మామూలు మానవుడని ఆయన చెప్పుకున్నాడు ఆయన. నేనేమంటానంటే అట్లాంటి భక్తి కవుల సన్నిధిలో, అది ఒక సంత్ జ్ఞానేశ్వరో, తులసీదాసో, మీరాబాయో, అట్లాంటి భక్తుల తాలూకు సన్నిధిలో, ఆ భక్త కవుల సన్నిధిలో, వాళ్ళ గీత సన్నిధిలో నాకు నేను ఒక విశ్వమానవుడిగా, ఒక ప్రేమైక మానవుడిగా నాకు నేను కనబడతాను. నేను వాళ్ళ కవిత్వాలు మనసులో లేనప్పుడు, అంటే మామూలు రోజువారీ జీవితంలో వాళ్ళని నేను ఏ క్షణమైనా ఏమరిచి ఉన్నప్పుడు నేను చాలా మామూలు మనిషిగా, చాలా అల్పాది అల్పమైన మానవుడిగా కనబడతాను. నేను ఈనాడు కవిత్వం రాస్తున్న లేదా రచనలు చేస్తున్న రచయితలు కానీ, కవులు కానీ, లేదా వ్యాసాలు రాస్తున్న వాళ్ళు కానీ, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళ రచనలు చదువుతున్నప్పుడు నాలో అటువంటి వికాసం ఏమీ కలగదు. నాకు అటువంటి నాలో అట్లాంటి ప్రబోధం కలగదు. ఇది ఒక భక్తికి మతానికి సంబంధించిన విషయం మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నది నేను బాగానే స్పష్టంగానే చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నాను. నేను నాకు వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళు ఒక నిర్దిష్టమైన విగ్రహాన్ని ఉద్దేశించి మాట్లాడారు అని అనిపించదు నాకు. లేదా ఏదో ఒక మానవ సమాజానికి, ఒక చిన్న మానవ సమూహానికి పరిమితమైన ఒక దేవుడి గురించి మాట్లాడారు అని అనుకోను. నేను వాళ్ళు మాట్లాడుతున్నది మనిషి ఏమిటి, మనిషి అన్న మాట కూడా ఇంకా తక్కువ. చరాచర ప్రపంచమంతటితో వాళ్ళు అనుసంధానం కావడానికి, రిలేట్ కావడానికి, ఇప్పుడు భాషలో చెప్పాలంటే కనెక్ట్ కావడానికి ప్రయత్నించారని అనిపిస్తుంది నాకు. ఆ కనెక్ట్ నాకు కూడా లభిస్తుంది అన్నమాట. వాళ్ళు దేంతో కనెక్ట్ అయ్యారో, వాళ్ళని చదువుతూ ఉంటే ఆ విద్యుత్ శక్తి నాలో కూడా ప్రవహించినట్టుగా ఉంటుంది, ఆ తీగ నాకు కూడా తాకినట్టుగా ఉంటుంది, ఆ విద్యుదాఘాతానికి నేను కూడా లోనవుతానమాట. అది ఈ బసవనతాలు భక్తి కవిత్వం అంతట్లో కూడా, బసవన గురించి సోమం చెప్పిన కవిత్వం అంతట్లో కూడా మనకు కనబడుతుంది. ఆ కనబడ్డంలో అందులోనూ బసవన దగ్గర ఏమిటంటే ఆయన గురూపదేశం, గురువు ఏం చెప్పాడు, శరణుడైన వాడు, శివ శరణుడైన వాడు అతడు శివభక్తుడు అని తెలిసిన తర్వాత ఇక నువ్వు అతడి జాతి గురించి ఈరోజు మాట్లాడకు అని చెప్పాడు. ఒకరోజు ఏమైందంటే బిజ్జలుడు కొలువులో బసవన్న కూర్చుని ఉండగా ఎవరో వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ కళ్యాణ కటకంలో మడివారు మాచయ్య అనే ఒక రజకుడు ఉండేవాడు. ఆయన శివశరణుల తాలూకు గుడ్డలు ఉతికి వాటన్నిటి చక్కగా చలవ చేసి అవన్నీ ఒక మూట కట్టుకుని ఆయన నగర వీధుల్లో వస్తూ గంట వాయిస్తూ గట్టిగా అరిచేవాడు. అయ్యా నేను శివశరణుల తాలూకు గుడ్డలు, ఇవి ఎట్టి పసనారు ముట్టుకోకండి, ఇవి పరమ పవిత్రమైనవి అని చెప్పి ఆయన గట్టిగా అరుచుకుంటూ వెళుతూ ఉండేవాట. ఒకరోజు ఏమైంది, ఎవరో అతన్ని తాకారు, అతనికి కోపం వచ్చి ఆ తాకిన వాడిని చంపేశాడు. అంటే అతనికి ఆ శివశరణుల తాలూకు వస్త్రాల పట్ల, ఆ వస్త్రాల తాలూకు పరిశుద్ధత పట్ల, పవిత్రత పట్ల అంత ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందన్నమాట. అది వచ్చి రాజుకి ఫిర్యాదు చేశారు. రాజు ఏమన్నాడంటే ఈ విషయం వినగానే, ఏమి ఆ చాకలాడికి అంత పొగరా అన్నాడు. అనగానే బసవన్ అంటున్నాడు ఆ మాట అనగానే, ఆ చాకలి అంటే కథ కోసం మాట పాడుతున్నాను, యథార్థానికి మాట పాడడం నాకు కూడా ఇష్టమైన మాట కాదు, కథలో ఉంది కాబట్టి, కథ చెప్పవలసి ఉంది కాబట్టి ఈ మాట చెప్తే తప్ప బసవన్న తాలూకు ఆ శివశరణుల పట్ల బసవన్న తాలూకు భక్తి ఎటువంటిదో తెలియదు కాబట్టి నేను ఈ మాట పాడుతున్నాను. ఆ చాకలి వాడికి ఇంత పొగరా అని రాజు అన్నట. అనగానే బసవన్ అంటున్నాడు, అనవుడు బసవుడు ఇట్లనే అతనికి, విను, మీదెరుంగక వెడలనాడెదవు, లేకులు లోకుల కాకరపులకు చాకి చాకని ఏల సందడించెదవు. ఏ ఊరికే చాకలి చాకలు అంటావేంటి, కాకులు లాంటి లోకులు మాట్లాడిన మాటలకి నువ్వు కూడా మాట్లాడతావేంటి అని రాజుతో ఇట్లా అన్నాడు. రాజా, కింద మీద తెలియక ఎందుకు వదరబోతు ప్రసంగాలు చేస్తున్నావు, లోకులు లేకి వాళ్ళు, వాళ్ళ కాకిగోలకు విలువ ఏమిటి, మాటిమాటికి చాకలి చాకలిని ఈసడిస్తావేమిటి, ఇది 8th century కదండి, ఇది ఈరోజు కథలాగా ఉంది, ఇది అసలు ఆ మాట ఎందుకు మాటిమాటికి అంటావు. చాకియే అతడు సాక్షా లింగమూర్తి కాక ఏటికి గనుకని పలికెదవు, కులజుండు అతడే అకులజండునతడే, కులము లేకయు అన్ని కులములు అతడే, ఆ నీలగడు అపరావతారంభుగాన అతడు సర్వగతుడు ఎట్టులనిన, సరసిస భౌజడల్ జన్నిదంబులుగా పరగ భిక్షించిన బ్రాహ్మణుడతడ, మహితాపవర్గ సామ్రాజ్య పట్టంబు సహజంబ పాలించు క్షత్రియుడతడ, కడగి దుర్భవ కర్మ ఘటవహిత్రంబు పడి వడి భవాంబుది తిప్పు వైశ్యుండనతడ, ఇలా సత్క్రియారంభ ఫలములు కోసి సొలవక నూర్చడు శూద్రుండునతడ, ఆదిశక్తియు మున్నుపాదానముగను నాద బిందులు కారణంబుగా తగిలి వేడుక బ్రహ్మాండ వివిధ భాండముల కూడా వానడు నాటి కుమ్మరి అతడ, హరియొమ్ము దండంబు నహిపతి త్రాడు నరసింహు పెనుపగు నఖరంబు గ్రొంకి, నవని మోచిన వరాహంబెరగాగా అవని కూర్మంబును అల్ల మత్స్యంబుగాలమిట్లే కోదకంబును దిగిచి లీల నటించు నా జాలరి అతడ, చటుల సంస్కృతి జీవఘట చక్రకర్మవటు చక్రకర్మ పటు పరివర్తన భ్రమణంబు కూర్చి కీలు వందించి ఆ క్రియ రాటనముల వాలి ఆడించు ఆ వడ్రంగి అతడ, మును జీవమును లోహమునకు జ్ఞానాగ్ని నొనరగా బడనిచ్చు కనుమరి అతడ, ఇచ్చుచో ఎరిగి కల్లచ్చుల నూకి అచ్చుల నొరగను నగపాలి అతడ, హరిణమై రమయించు అజుని శరంబు శరమున ద్రంచిన శబరుండు అతడ, హరిముఖ్య క్రిమి కీటకాది పశువుల వెరవున బాలించు వ్రేరేడునతడ, ప్రకటిత కపట నాటక సూత్రములను వికృతి ప్రకృతిలార్చు వెండీడునతడ, కుల నగంబులు నూకి జలధులు సల్లి పొలము ఓడేర్చు నా బోయయునతడ, ఏకాండవంబైన ఎడ అజాచ్యతుల చేకొన కుదికెడు చాకియునతడ, మహిత భక్తాళికి మడుగులు సేత మహినిప్పుడు మడివారు మాచయ్యే అనగా ఇన్నియు తానయ్యై ఇట్లున్న యతనీకి ఎన్నెద ఒక కులం విధి నీకు తగునే. ఇంత మాట అన్నాడు. ఆ చాకలి అన్నది ఈసడించాడని ఆయన నోటముడు ఎలాంటి ప్రసంగం చేశాడో చూడండి. సాక్షాత్తు చాకల మాచయ్య గారు మాటిమాటికి చాకలి చాకలని ఇస్తావేమిటి, చాకల మాచయ్య గారు సాక్షాత్తు లింగమూర్తి, మతిభ్రమించి మాట్లాడతావెందుకు, ఆయన ఎవరనుకున్నావు, ఆయన అంటే ఏమనుకున్నావు, కులీనుడు ఆయనే, కులం లేనివాడు ఆయనే, ఏ కులం లేక అన్ని కులాలకు చెందినవాడు ఆయనే, ఏమనుకున్నావు, సదాశివుడి అపరావతారం ఆయన, కాబట్టి సర్వగతుడు ఆయన, అన్నీ ఆయనే, బ్రహ్మ కపాలం భిక్షాపాత్రగా భిక్షించిన బ్రాహ్మణుడు ఆయన, సరసిజ భౌడి జడలను ఆయన జన్నిదాలుగా ధరించాడు కాదా, అపవర్గ సామ్రాజ్య పట్టాభిషక్తుడైన క్షత్రియుడాయన, పూనుకొని దుర్భర భావ సంసార కర్మలను తరింపచేసే సముద్ర ఓడవర్తకుడైన వైశ్యుడాయనే, సత్క్రియాశిష్యాన్ని పండించి ఊడుపులు నిర్వహించే శూద్రుడు ఆయనే, ఆదిశక్తి ఉపాదాన కారణంగా నాదబిందులు కారణంగా కలిగి వేడుకతో వివిధ బ్రహ్మాండ భాండాలను నిర్మించే సారెకుమ్మరి ఆయనే, హరి ఎమ్మునే వెదురుకర్రగా చేసుకుని దానికి ఆదిశేషుడినే తాడు కట్టి దానికి నరసింహుడి తీక్షణమైన గోరును కొంకిగా చేసి ఇలాతలాన్ని కొమ్ముపై మోపిన ఆది వరాహాన్నే ఎరగా గుచ్చి ఆది కూర్మం గాలంగా ఏకాండవమైన పృథ్వీలో మత్స్యాన్ని గాలం వేసే జాలరి ఆయనే, అంతుబట్టని ఈ సంసార చక్ర పరిభ్రమణలో జీవులను రకరకాలుగా ఆడిస్తూ ఆ చక్రాన్ని తిప్పే కీలు రూపొందించి బ్రహ్మాండ భాండరాట్నాలను ఆడించే వడ్రంగి ఆయనే,
అంతేకాక జీవమనే లోహాన్ని జ్ఞానాగ్నిలో కాల్చి పదును చేకూర్చే కమ్మరి ఆయనే. ఇచ్చిపుచ్చుకునే సందర్భంగా వరిపిడి రాయిపై పరీక్షించి, టంకాలను పరీక్షించి, అచ్చమైన వాటిని వేరుపరచి చల్లని వాటిని పోద్రోచే అగసాలి ఆయనే. హరిణమై రమించే అజుడి శిరాన్ని వాడి బాణంతో తెగ్గొట్టిన మృగవ్యాధులు అతడే. గుర్రం మొదలుకుని క్రిమి కీటక పశువులను సంరక్షించి పోషించే గొల్ల అతడే. ఈ కనబడే కపట నాటక సూత్రాలను లాగి ఉపక్రమ ఉపసంహారాలు నిర్వహించే సూత్రధారుడతడే. కులపర్వతాలు చదును చేసి జలధులు చల్లి పోడు వ్యవసాయానికి పూనుకునే బోయ అతడే. మహాప్రళయ జలరాశి ఉప్పొంగి బ్రహ్మాండాలన్నీ ఏకారణమైనప్పుడు అర్జుణ్ణి అచ్యుతుణ్ణి కూడా నిగ్రహించి ఉతికి వేసే చాకరి అతడే. ఆయనే ఇప్పుడు మహాత్ములైన వీర మహేశ్వర వ్రతాచార పరాయణ భక్త సమూహాలకు ఉదిగిన మడుగులు ఇస్తూ ఉండడం వల్ల మడివాలు మాచయ్య అని వ్యవహృతుడవుతున్నాడు. అందువల్ల ఆయన చాకి అనడం సమంజసమా? ఆయనకు కులం అంటగట్టి దానితో ఆయన్ని పిలవడం నీకు తగునా? ఆయన కారణ పురుషావతారుడు. ఆయన మనోహరమైన చరిత్ర ఎటువంటిదో అర్థం చేసుకో. ఇంత ప్రసంగం చేశాడు ఆయన, ఇంత మాట అన్నాడు ఆయన. అంటే అంత ఇన్స్పైర్డ్ టాక్ అంటాం కదా, అంత ఉత్తేజితుడయ్యాడు. ఒక మాట, ఒక శివభక్తుడిని అట్లా కులం పెట్టి, ఆ కులం పెట్టి పిలవడం కూడా కాదు, కులం పెట్టి కులాన్ని ఒక ఎగతాళి మాటగా, ఒక అవహేళనాత్మకమైన ధ్వనితో కులం మాట ఎత్తగానే ఆయనకు అంత ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం కూడా ఏదో దూషించినట్టో లేదా జగన్మాడినట్టో కాదు. ఆ మాట అనడంతో ఆయన ఒక రకంగా చెప్పాలంటే విశ్వేశ్వర స్తోత్రం చేసినట్లుగా, ఒక సర్వేశ్వర స్తోత్రం చేసినట్లుగా, ఒక సహస్రనామం చెప్పినట్లుగా ఆయన ఆ మానవుడి తాలూకు, ఆ శివ శరణుడి తాలూకు గుణగానం చేశాడు ఆయన ఒక్క మాటతో. ఈ గుణగానం ఎలా ఉంది? విశ్వేశ్వర గానంగా ఉంది, సర్వేశ్వర గానంగా ఉంది. యథార్థానికి ఆయన ఎంతసేపు ఏం చెప్తున్నాడంటే ఆ మానవుణ్ణి సర్వేశ్వర సమానుడిగా, సర్వేశ్వరుడిగా కీర్తిస్తున్నాడు ఆయన. ఇది అంటే ఈ దీని వెనక ఉన్నదంతా ఏమిటి? మనం గమనించవలసింది ఏంటంటే ఈ రకమైన ఈ ఉత్తేజం ఎక్కడి నుంచి ఉంది? బసవన్నకి గురువు చెప్పిన మాట ఆయన 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 హృదయంలో, ఆయన రక్తంలో, ఆయన జీవితంలో, జీవిత సారాంశంలో అంతగా ఇంకిపోయింది కాబట్టి ఆయన అట్లా వచ్చింది. ఏమన్నాడు గురువు? అతడు శివభక్తుడు అయ్యాడా? అయితే నువ్వు అతడి కులం అడక్కు, కులం చూడకు. ఇది మొత్తం మధ్యయుగాల భక్తి సాహిత్యం అంతట్లో కూడా కనబడుతుంది. ఇది కబీర్ కూడా అన్నాడు, జాతిన పూచో సాధుకి పూచ్లీజియే జ్ఞాన. జాతు సాధువు కనబడ్డాడు, జాతి అడక్కు, జ్ఞానం అడుగు అన్నాడు కబీర్. అసలు మధ్యయుగాల భక్తి కవులు అందరి తాలూకు ఉమ్మడి లక్షణం ఇది. వాళ్ళు జాతిని దాటినటువంటి ఒక జీవ పరమార్థం కోసం వెతికారు వాళ్ళు. ఆధునిక యుగంలో మనం మనుషుల్ని దగ్గర చేసుకుంటున్నాం, ఒక సౌభ్రాతృత్వం కూడిన మానవ సమాజాన్ని రూపొందిస్తున్నాం అని చెప్తున్నాం. కానీ మన కవులు, రచయితలు, మనమంతా మన రాజకీయ నాయకులు, మన మీడియా, మనమంతా చేసే మొట్టమొదటి మాట ఏమిటంటే ఇతని ఏ కులం? నేను ప్రభుత్వంలో చూశాను, నేను ఒక మనిషి 10 మంది అధికారులు కూర్చుని ఉంటే ఒక మనిషి వచ్చి వెళ్ళగానే మొట్టమొదటి జరిగే చర్చ ఏమిటంటే ఇతని ఏ కులం, ఇతని ఎవరు? ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రి, ఆ మంత్రి దగ్గర మంత్రి కార్యాలయానికి ఎవరన్నా వచ్చి వెళ్ళగానే, ఎవరన్నా ఒక అర్జీదారు వచ్చి వెళ్ళగానే ఆ మంత్రి తన వాళ్ళని అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇతని ఎవరు, ఇతని ఏ కులం, ఏ పార్టీ, మనవాడా కాడా? ఆ మనవాడా కాడా అన్నదానికి జాతి, కులము ఇవి కులమానాలు. కానీ బసవన్నకి మనవాడా కాడా అనడానికి కులమానం ఏమిటంటే అతడు శివభక్తుడు అవునా కాదా? మీరు అడగవచ్చు, అది కూడా ఒక రకమైనటువంటి సరిహద్దుకి ఎదిగీయడమే కదా. శివభక్తుడు అయితేనే అతని పట్ల ప్రేమ చూపించి, కాకపోతే అతని దూరం పెట్టడం, అది కూడా ఏమాత్రం సమంజసం అని మీరు అడగవచ్చు. చక్కటి ప్రశ్న. నేనేమంటానంటే కనీసం శివభక్తుడు, ఒక శివభక్తుడు అంటే ఏంటి? నిస్వార్థపరుడు, తన కోసం బతికేవాడు కాదు, శివుడు కోసం బతికేవాడు. నిస్వార్థపరుడైన మానవుడి కోసం బతికేవాడు ఎవడైనా సరే, అది శివుడి పేరు మీద చేశాడా, లేదా విష్ణువు పేరు మీద చేశాడా, లేదా క్రీస్తు పేరు మీద చేశాడా అన్నది కాదు అక్కడ విషయం. ఆ పేరు, ఆ భక్తి నీలో ఉన్న నిస్వార్థాన్ని పైకి తీసుకురాగలిగితే, అట్లాంటి నిస్వార్థ మానవుడిని నీ మానవుడిగా అనుభావించగలిగితే అంతకన్నా ఏం కావాలి? నువ్వు ఒక నిస్వార్థ మానవుడి కోసం బతకడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు సమస్త మానవాళి పట్ల దయ చూపించే మనిషిగా మారుతావు. నీ ప్రేమ, నీ మనసులో జరిగే మతనం,
ఆ క్షీరసాగర మదనం వల్ల లభించిన అమృతం అందరికీ దక్కుతుంది. క్షీరసాగర మదనం వల్ల లభించిన అమృతం కేవలం దేవతలకు మాత్రమే దక్కింది, కానీ ఇటువంటి మదనం, ఈ మదనానంతరం లభించే అమృతం అందరికీ దక్కుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రేమ ఏదో కొద్ది మంది యూదులకు మాత్రమే పరిమితం కాలేదు, లేదా బుద్ధుడి తాలూకు జ్ఞానోదయం సారనాథులో కనబడ్డ మొదటి నలుగురు శిష్యులకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది ప్రపంచం అందరికీ అందుతుంది. ఎవరు ఆ మాటలు వింటే, ఎవరు ఆ మాటలు నమ్మితే వాళ్ళందరికీ కూడా అది అందుతుంది. ఒకసారి క్రీస్తుని ఒక ఆమె, ఒక యూదు వనిత కానీ ఒక మహిళ వచ్చి, అయ్యా నా పిల్లవాడు అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు ఒక్కసారి నా పిల్లవాడిని చూసినట్లయితే నీ అనుగ్రహం లభిస్తే నా పిల్లవాడికి బాగవుతుంది అని అందామె. అంటే క్రీస్తు అన్నాడు, అమ్మ నేను నీకోసం కాదు, నేను నా కొద్ది మంది కోసం మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తన సమాజం, తన చోజన్ ఫ్యూ అన్న ఉద్దేశం అన్నాడు. అంటే ఆ మంది ఒక మాట అందాము, ఏమందంటే ప్రభు కలిగిన వాళ్ళు బల్ల మీద, విందు బల్ల మీద, భోజనాల బల్ల మీద కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఆ కింద పడ్డటువంటి ఇంగిలి తునకలు ఉంటాయి కదా, అవి వాటిని కూడా కుక్కలు తినకూడదా అని అడిగింది ఆమె. అనగానే క్రీస్తు వెంటనే చలించిపోయి ఆయన అన్నాడు శిష్యులతోటి, చూడండి ఇదిగో ఇట్లా ఒక్కళ్ళు నమ్మకం కనబరిచినా కూడా నేను వాళ్ళ మనిషిని అవుతాను అన్నాడు ఆయన. ఒక్క మనిషి నమ్మకంగా అది ఆమె ఏం చేసింది, క్రీస్తు ఎవరి కోసం తన సందేశాన్ని తీసుకొచ్చానని భావిస్తున్నాడో వాళ్ళ తన సందేశం వెళ్ళలేదు, ఎవరు కోసం తన సందేశం కాదనుకున్నాడో వాళ్ళు, అయ్యా నీ సందేశం నాకు ఒక్క ఎంగిలి తునక దొరికినా కూడా చాలు, నేను కుక్కలాడేదాన్ని అని అనుకోండి, అయినా కూడా నాకు ఆ ఎంగిలి తునకలాగా నీ మాట ఇంత మాట దొరికినా కూడా చాలు నాకు, నేను బాగుపడనా అందాము. అట్లానే మరొక ఉదాహరణ కూడా మత్తయి సువార్తలో ఉంది. అందులో ఏమిటంటే ఒకరోజు ఒక రోమన్ సైనికుడు తన పిల్లవాడు బాగాలేదు తన పిల్లవాడికి అని చెప్పి క్రీస్తు దగ్గర వచ్చి మొరపెట్టుకున్నాడు. అయితే క్రీస్తుని తీసుకుని తన ఇంటికి తీసుకువెళ్ళి తన పిల్లవాడిని చూపించితే అది ఆనాటి పరిస్థితులు పరిగణ, ఎందుకంటే రోమన్ సామ్రాజ్యంలో భాగంగా వాళ్ళంతా ఉన్నారు, క్రీస్తు సమాజం అంతా ఉంది. అట్లాంటి ఒక క్రీస్తుని తీసుకుని ఒక రోమన్ సైనికుడు తన ఇంటికి వెళ్ళడం అనేది బయట ప్రపంచానికి అంత అంగీకార యోగ్యంగా కనబడకపోవచ్చు. అందుకని ఆయన వచ్చి క్రీస్తుని నమస్కారం పెట్టయ్యా నా పిల్లవాడు బాలేదు ఒక్క మాట మీరు చెప్పండి అంటే క్రీస్తు అన్నాడు, ఇదిగో నా మాట ఒక రోమన్ సైనికుడిని నమ్మినట్లుగా మీరు నమ్మలేకపోతున్నారు చూడండి అన్నాడు ఆయన. అందుకని పైకి కనబడడానికి వీళ్ళు ఏదో ఒక చోజన్ ఫ్యూకి, ఒక పరిమిత సమాజానికి ఉద్దేశించి మాట్లాడినట్టుగా మాట్లాడినప్పటికీ ఆ మాటలు ఆ పరిమిత సమాజానికి కావు, ఆ పరిమిత సమాజానికి మాత్రమే కావు, యథార్థానికి వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పేది, వాళ్ళ బోధలు చెప్పేది కూడా ఒకటే మాట. అదేమిటంటే వాళ్ళ మాటలు ఎవరు నమ్మితే, వాళ్ళ సౌభ్రాతృత్వాన్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయగలిగితే వాళ్ళందరూ వాళ్ళ మనుషులు, వాళ్ళ కులంలో, వాళ్ళ జాతిలో, వాళ్ళ దేశంలో, వాళ్ళ సంస్కృతిలో పుట్టినప్పటికీ వాళ్ళ మాటలు నమ్మకపోతే వాళ్ళు వాళ్ళ మనుషులు కారు. ఇదే బసవన తాలూకు జీవితం కూడా మనకు రుజువు చేస్తున్న అంశం. ఆయన శివ శరణుడి పట్ల ఆయన చూపించిన ఈ ప్రగాఢమైన విశ్వాసం ఏం చేస్తుందంటే కుల వ్యవస్థ మొత్తాన్ని తల్లకిందులు చేసింది. ఆ కుల వ్యవస్థ ఆధారంగా, రిచ్యువల్ ఆధారంగా, శౌచ అశౌచాల ఆధారంగా మానవ సమాజాన్ని విడదీసినటువంటి మధ్యయుగాల సమాజాన్ని అది మొత్తం తల్లకిందులు చేసింది. ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చింది కదా, దాన్ని బసవ క్రాంతి అంటారు. దాన్ని అదొక క్రాంతి, అది ఒక కళ్యాణ క్రాంతి అంటారు దాన్ని. ఆ కళ్యాణ కటకంలో సంభవించిన విప్లవం అది, అది నిజంగానే విప్లవం. ఎందుకంటే విప్లవాలు అంటే ఆర్థిక రాజకీయ పరిస్థితుల్ని తల్లకిందులు చేసే విప్లవాల వల్ల సుదూరకాలం, ఆ విప్లవాల తాలూకు ఫలితాలు సుదూరకాలం ఉంటాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే బయట పరిస్థితుల్లో మార్పు వస్తే ఆ మార్పు నిలబడే మార్పు కాదు, మనసుల్లో మార్పు రావాలి, నీ ప్రాపంచిక దృక్పథంలో మార్పు రావాలి, నువ్వు తోటి మనిషిని సమీపించే పద్ధతిలో మార్పు రావాలి. అటువంటి మార్పు తీసుకురాగలిగాడు కాబట్టి బసవన్న తదనంతర భారతీయ సమాజం, హిందూ సమాజం, భారతీయ సమాజం మన జీవితంలోనే, మన ఆలోచనలోనే ఒక అపారమైన మార్పు సంభవించింది. అటువంటి మార్పు సంభవించడానికి కారణమైన ఆ మానవుడు అతన్ని మీరు జ్ఞానభక్తుడనండి, శాంతభక్తుడనండి, లేదు ఆయన తన వచనాలన్నింటిలో ఆయన చెప్పిన షట్స్థల విచారణ ప్రకారం షట్స్థల జ్ఞానంలో చివరికి చేరుకుంటున్నానని భావించిన సమరస భక్తి కానివ్వండి. బసవన తాలూకు చిట్ట చివరి గమ్యంగా ఆయన సమరస భక్తిని పేర్కొన్నాడు. ఆ సమరస భక్తి కానివ్వండి, ఏ పేరు పెట్టినా కూడా బసవన్న చేరినటువంటి చిట్ట చివరి స్థలం ఏమిటంటే తోటి మనిషిని, అతడి తాలూకు నిస్వార్థతని, అతడిలో ఉన్న నిజమైన మానవ వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించడమే తప్ప అతని కులం, జాతి, వృత్తి వీటి వేటి ఆధారంగా మనిషికి కాదు విలువవలసింది. అతడి యొక్క అతనిలో ఉన్న మానవత్వం, ఆ మానవత్వం కూడా ఏంటంటే తన సొంతానికి, తన ఉపాధికి, తన కుటుంబానికి, ఎంతసేపు తన జీవితానికి కాక తన్ని దాటినటువంటి ఒక సర్వౌన్నత్యాన్ పట్ల ఆ మానవుడు కానీ లగ్నమైతే, ఒక సర్వశక్తి ముందు ఆ మానవుడు కానీ సాష్టాంగపడగలిగితే అటువంటి మానవుడికి తాను బానిసిన తన తొత్తు అనే మాట్లాడాడు పదే పదు. ఆ మానవుడికి నేను తొత్తునవుతానన్నాడన్న, మామూలు మాట కాదు అది. తొత్తు, లెంక, ఇవి వాళ్ళు వాడిన పదాలు. బానిసనవుతాను, భృత్యుణ్ణవుతాను. భృత్యాచారం అనేది శివ పంచాచారాల్లో ఒక ఆచారం. నేను వాడి భృత్యుణ్ణవుతాను. గణాచారం, నేను అట్లాంటి ఒక అటువంటి భక్త కూటమి ఉంటే ఆ కూటమికి నేను బానిసనవుతాను. నేను ఇప్పుడు బుద్ధం శరణం గచ్చామి అన్న తర్వాత ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బుద్ధుడికి మాత్రమే నేను, బుద్ధుడిని మాత్రమే శరణ కోరటం లేదు. నేను బుద్ధుడు ఏ ధర్మాన్ని, ఏ ధర్మచక్ర ప్రవర్తన చేశాడో ఆ ధర్మానికి నేను శరణ వేడుతున్నాను. అటువంటి ధర్మాన్ని పాటించేటటువంటి నికాయం, ఆ మొత్తం ఆ సంఘానికి అంతటి కూడా నేను శరణ వేడుతున్నాను. ఇది మనం గమనించాలి. ఆ మొత్తం ఆ శివ శరణ సంఘానికి అంతటికి కూడా, ఆ గణాచారానికి అంతటికి కూడా నేను బానిసనవుతానన్నాడు ఆయన. ఇటువంటి ఒక మహాభక్తిపరుడు తాలూకు జీవితాన్ని, ఆయన బోధల్ని ఈ వారం రోజులుగా, 10 రోజులుగా మీతో ముచ్చటించుకునే అవకాశం కలగడం వల్ల నా కార్తీక ప్రత్యూషాలు శివమయమయ్యాయని నేను భావిస్తున్నాను. నేను రేపు బసవపురాణంలోని కావ్య సౌరభం గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అప్పటిదాకా మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ చినివీరభద్రుడు.